ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇటీవలి కాలంలో దుక్కిదున్నకుండా ఉండే పంటల సాగు పద్ధతి రైతులలో చాలా ప్రాచుర్యం పొందుతుంది. దీన్నే జీరో టిల్లేజ్ పద్ధతి లేదా శూన్య సాగు పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో తొలకరి వరి చేను కోసిన తర్వాత ఆ పొలంలో దుక్కిదున్నకుండానే పదును చూసి పంటలను విత్తుకుని సాగు చేస్తారు. దీని వలన సాగు సమయం కలిసి రావడంతో పాటు సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ జీరో టిల్లేజ్ పద్ధతి, దాన్ని అనుసరించే విధానాన్ని మనకు వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులు సంభాషణ రూపంలో వినిపిస్తారు. ఇందులో పాత్రలు, పాత్రదారులు, పర్యవేక్షకుడిగా రవితేజ, అనురాధగా ప్రవీణ, మంజులాగా విజయలక్ష్మి, రాజుగా సాయిబాబు, శేఖర్గా ప్రదీప్, సావుకాయిగా వంశీ పాత్రలు పోషిస్తున్నారు.
ఓ వదినా, ఏం చేస్తున్నావు?
ఏం చేస్తలేదు వదినా, ఇప్పుడే తిని కూసున్నా. నువ్వెక్కడికో పోతున్నావు?
పొలానికి పోతున్నా వదినా.
ఏం పని చేస్తున్నావు పొలంలో? మా తమ్ముడు కూడా కనపడతలేడు. ఏం వేశారేంది పొలంలో?
అదే మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నాం వదినా, అందుకే వెళ్తున్నా.
గిప్పుడా, మొన్ననే వరి కోసారు కదా వదినా?
అవును వదినా.
అప్పుడే పొలం తయారు చేసిర్రా?
పొలం ఏం తయారు చేయలే వదినా, అట్లే వేస్తాం.
అదేంది, ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థమైతలేదు.
ఎందుకు వదినా?
పొలం తయారు చేయకుండా ఆ వరి కొయ్యల్లో ఎట్లా మొక్కజొన్న విత్తనాలు వేశారు?
అయ్యో వదినా, నీకు తెలీదా, కొత్త పద్ధతి వచ్చిందంట.
ఏం పద్ధతి?
జీరో టిల్లేజ్ మొక్కజొన్న పద్ధతి అంట.
అవునా, గదేం పద్ధతి వదినా?
నాకు తెలీదు గాని మీ తమ్ముడు ఏవోసారి కలిసి వచ్చి చెప్పాడు.
అవునా, అయినా మీకు నీళ్లున్నాయిగా, మళ్లీ వరి నాట్లు వేయకపోయారా?
బోరు నీళ్లు పోస్తలేదు వదినా, తక్కువే పోస్తుంది, బిందెడు పోసి ఆపుతుంది.
అవునా?
అవును వదినా, అందుకే ఏం పంట వేయాలో అర్థం కాక మీ తమ్ముడు ఏవోసారి కలిస్తే ఆయన ఈ పద్ధతి చెప్పాడంట.
అంతలోపే రాజు బజార్ నుండి వస్తున్నాడు.
రాజు, ఎడుక పోతున్నావు?
ఆ పొలానికక్క. అవునే అనురాధా, నువ్వప్పుడు సర్ది కట్టుకుని పొలానికి పోతున్నా అన్నావు, ఇంకా పోలేదా?
పోలేదయ్యా, నేను పోతుంటే మంజులా వదిన పిలిచిందయ్యా.
అవునరా, నేనే పిలిచిన. ఏదో కొత్త పద్ధతి తెలుసుకున్నావంటగా, అదేందిరా? అది నాకు చెప్పవా మళ్ళీ?
ఏం లేదక్క, వానాకాలంలో వరి నాట్లు వేసిన వానల మీద అట్లో ఇట్లో పండింది, మళ్ళా వరి నాట్లు వేద్దామంటే బోర్లో నీళ్లు తక్కువైనాయి. ఏం చేయాలో అర్థం కాక ఏవోసారిని కలిసిన ఆయన జీరో టిల్లేజ్ మొక్కజొన్న వేయమన్నారు.
మరి పొలం తయారు చేయకుండా ఎట్లా వేశారు మొక్కజొన్న, నాకు చిత్రమైంది.
నాకు ఏవోసారి చెప్తుంటే గట్లే అనిపించింది అక్క, కాని మంచి దిగుబడి లాభం వస్తుందంటే నేను వేస్తున్నక్క.
గదెట్లరా?
చెప్తా వినక్క. మనం వరి కోసిన తర్వాత భూమిలో పదును ఉపయోగించి విత్తనాలు నాటాలి.
గా పదును సరిపోతదా?
మనం కోసిన ఒకటి లేదా రెండు రోజులలో నాటితే చాలక్క. ఒకవేళ పదును లేకపోతే ఒక పలుచటి తడి ఇవ్వాలక్క.
మరి వరి కొయ్యలు అట్లే ఉంచాలా?
ఆ అవునక్క, ఆ వరి కొయ్యల మధ్యలో నాటాలి.
ఎట్లా విత్తుకోవాలిరా?
ఏం లేదక్క, విత్తనం వేసేటప్పుడు ఎకరాకు 50 కిలోల డిఏపి, 20 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ఒక తాడు తీసుకుని ఆకోన ఈకోన పట్టుకుని తాడు వెంబడ రంధ్రాలు చేసి ఒకటి లేదా రెండు విత్తనాలు వేయాలి. అంతేకాదక్క, ఇంకా విత్తం ఎరువు ఒక్కసారి వేసేటట్లు యంత్రాలు కూడా ఉపయోగించొచ్చు.
మరి ఎంత విత్తనం వాడాలిరా?
ఎకరానికి 8 కిలోల విత్తనాలు 12 గంటలు నానబెట్టి విత్తుకోవాలక్క.
మరి ఎంత దూరంలో వెయ్యాలిరా?
వరుసకి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 20 సెంటీమీటర్లు సరిపోతుందక్క.
మరి కలుపు ఎక్కువగా వస్తది కదరా?
అవును, కాని అందుకనే విత్తిన 1 లేదా 2 రోజులలోపు 1 కిలో అట్రజిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 45 రోజుల తర్వాత ఎకరాకు 400 గ్రాముల 2,4-D మళ్ళీ సోడియం సాల్ట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
అది సరే, కాని మరి వరి కొయ్యలు చిగురు వేస్తాయి కదరా?
అవును, అందుకోసం 1 లీటర్ గెమాక్సిన్ 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అవునా?
అవునక్క.
మరి ఎరువులు వెయ్యాలా?
వెయ్యాలక్క. మనం రబ్బీ మొక్కజొన్న ఎలా వేస్తామో అట్లనే వెయ్యాలక్క.
ఎంత వెయ్యాలిరా?
చెప్తక్క, నా దగ్గర ఏవోసారి చెప్తుంటే చిట్టీలో రాసా, చూసి చెప్తా ఆగు.
చూడు చూడు.
వినక్క, 2వ విడతలో 1 ఎకరానికి 50 కిలోల యూరియా, 3వ విడతలో 40 రోజులకి 1 ఎకరానికి 50 కిలోల యూరియా, 4వ విడతలో 60 రోజులలో 25 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, ఇంకా 2 సంవత్సరాలకు ఒకసారి పంటకి 20 కిలోల జింక్ సల్ఫేట్ ని వేయాలక్క.
మరి ఎరువులన్నీ ఒకేసారి వేయాలా?
లేదక్క, విడతలుగా వేయాలి.
మరి నీటి తడులు అవసరం లేదా?
ఇవ్వాలి అక్క, మొక్కజొన్న నీటి నిల్వను బెట్టను తట్టుకోదు కాబట్టి మంచి మొలక శాతం కోసం విత్తనం వేశాక ఒకసారి, మళ్లీ 15 రోజులకొకసారి, 30 రోజులకొకసారి, 45 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు ఇట్లా దశలలో ఇవ్వాలి అక్క.
అదేదో రబీ మొక్కజొన్న లాగానే ఉంది కదరా?
అవునక్క, అంతా అట్లే ఉంటది గాని పొలం తయారీ ఉండదు. దానివల్ల మనకు దున్ననికి అయ్యే ఖర్చు తక్కువైతది.
మరి మంచి దిగుబడి వస్తుందంటావా?
వస్తదక్క, ఏం భయం లేదు.
అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నావురా?
మొన్న నేను పక్క ఊరిలో ఉన్న రెడ్డి గారిని కలిసినక్క. ఆయన 7 ఈ పద్ధతి పాటించి మొక్కజొన్న పండించాడంట, మంచి దిగుబడి వచ్చిందంట. అందుకే నేను 7 ఏద్దాం అనుకుంటున్నా.
అవునా?
అవునక్క.
ఎంత వచ్చిందంటారా ఎకరానికి?
ఎకరానికి 40 నుంచి 50 క్వింటాల్ వచ్చిందంటక్క. అందుకే నేను ఈసారి 0-tillage పద్ధతి మొక్కజొన్న వేస్తున్నా.
పురుగుల బెడద రోగాలు ఎక్కువగా వస్తాయేమోరా?
లేదక్క, ఎక్కువ ఏమీ రావు. కానీ తెగులు సోకకుండా 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ తో విత్తన శుద్ధి చేయాలి.
ఏమైనా పురుగులు వస్తాయంటావరా?
0-tillage మొక్కజొన్నలో గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఆశిస్తుందక్క.
ఈ పురుగు మొక్కజొన్నతో ఏ దశలో వస్తుందిరా?
మొక్క మొలకెత్తిన 10 నుంచి 20 రోజుల్లో ఆశిస్తాయి.
మరి ఏం చెయ్యాలిరా ఈ పురుగు వస్తే?
చెప్తక్క, మొక్క మొలకెత్తిన 10-12 రోజులకి క్లోరాన్ ట్రినిలిప్రోల్ ఎకరానికి 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
మరి ఈ పద్ధతి లాభమే అంటావా?
లాభమే అక్క, అంతేకాదు 1 నెల పంటకాలం కూడా కలిసి వస్తుంది కాబట్టి మంచి ధరకు అమ్మేయొచ్చు.
ఇంతలో శేఖర్ అనే రైతు వస్తాడు.
ఇమ్రా రాజు, ఏం చేస్తున్నావు? మీ అక్క నువ్వు ఏం దీర్ఘంగా మాట్లాడుతురు?
ఏం లేదు బావా, 0-tillage మొక్కజొన్న గురించి చెప్తున్నా.
ఓ గట్నా?
అవునయ్యా, ఈ పద్ధతి బాగుంది, మనము కూడా మొక్కజొన్న వేద్దాం.
వేద్దాం. ఇందాకే నేను ఏవోసారి దగ్గర పోయినా, గాయన కూడా ఇదే చెప్పిండు.
అవునా? మరి విత్తనాలు తీసుకుని రా అయ్యా, పోయి మనం కూడా వేద్దాం. నిన్నే కదా వరి కోసం.
అవును బావా, నేను సావుకారి షాప్ లో తెచ్చాను, నువ్వు అక్కడే తీసుకురా.
అవునా? పంటకాలం ఎంతరా?
120 రోజులు బావా, దీర్ఘకాలిక రకాలే వాడాలంట.
అవునంటారా? ఏవోసారి కూడా నాకు అదే చెప్పిండు. సరే గాని నువ్వు అన్నం పెట్టవే, ఆకలిస్తుంది.
వస్తున్నయ్యా, ఇగో.
సరే బావా, నేను పొలానికి పోయొస్తా.
సరే వెళ్ళురా రాజు.
అయ్యా, మరి నువ్వు వెళ్లి సావుకారి దగ్గర విత్తనాలు తీసుకునిరా.
సరేనే, అన్నం తిని తీసుకొస్తా. అవును, మన కుమార్ ఫోన్ చేశాడా ఈరోజు?
చేసిండయ్యా.
ఏమన్నాడు మరి, బాగున్నాడట్నా?
బాగానే ఉన్నాడంటయ్యా. పరీక్షలు వారం తరువాత ఉన్నాయంట. ఈ వారం లోపు ఫీజు కట్టాలంట.
అవునా? ఎంతనే?
3000 రూపాయలంటయ్యా.
అయితే నేను బ్యాంకు పోయి ఉన్న 8000 తీసుకొస్తా. అట్లనే విత్తనాలు కూడా కొనాలి కదా.
అట్లే తీసుకురా అయ్యా. మరి ఎప్పుడు పోతున్నావయ్యా?
నేనిప్పుడు బ్యాంకు పోయి పైసలు తెస్తా. నువ్వు వాడికి కావాల్సినవి తయారు చేసి పెట్టు. మరి నేను అట్లే టౌన్ కు పోయి విత్తనాలు కూడా తీసుకొస్తాయిగా.
అయ్యా, వెళ్లి ముందు ఒకసారి సావుకారికి ఫోన్ చెయ్యి. మళ్ళా వాళ్ళు ఉంటారో ఉండరో.
ఆ, అట్నే చెప్తా గాని నువ్వు పోయి ఆవులకు నీళ్లు తాపి గడ్డి వేయి. సరేనా?
సరే అయ్యా, నేను వెళ్తున్నా.
సరే, మరి నేను బ్యాంకుకు పోతున్నా.
ఆ, పోయిరా అయ్యా. ఎంతకైనా మంచిది. రాజును కూడా తీసుకెళ్ళు, వాడికి బాగా తెలుసు.
ఆ, సరేలే, తీసుకెళ్తాలే.
ఇలా శేఖర్ రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
ఓరి రాజు, ఉన్నావా?
ఆ, ఎవరు? ఓ, శేఖర్ అన్ననా. ఆయన ఇప్పుడే బయటికి పోయిండు. వస్తాడు, కూర్చో అన్నా. ఏడుకో పోతున్నట్టున్నావన్నా?
ఏం లేదమ్మా, మొక్కజొన్న విత్తనాలు తీసుకొద్దామని పోతున్నా. రాజుకి విత్తనాల గురించి బాగా తెలుసు కదా, వాడిని తీసుకుపోదామని వచ్చిన.
గట్లనా అన్నా? అగో, వస్తానే ఉండు ఆయన.
బావా, ఎప్పుడొచ్చినావు?
ఇప్పుడే వచ్చినరా.
తిన్నావా బావా? మరి
ఆ, తినే వచ్చినలేరా.
మరేం చేస్తున్నావు బావా?
ఏం లేదురా, మొక్కజొన్న విత్తనాలు కొందామని పోతున్నా. నాతో పాటు నువ్వురా. నాకేమో ఆ విత్తనాల గురించి సరిగా తెలియదాయే.
సరే బావా, పోదాంపా.
సరే చెల్లమ్మా, పోయి వస్తాం.
గట్లనే అన్నా.
రాజు, ముందు మనం బ్యాంకు వెళ్దాం రా, అక్కడ కొంచెం పనుంది.
సరే బావా, గట్లే పోదాంపా.
అరే, చెప్పడం మర్చిన, మన మల్లిగాడు కూడా జీరో టీలు పద్ధతిలోనే మొక్కజొన్న వేసిండట కదరా.
అవునా?
అవునరా.
ఇప్పుడు రాజు మరియు షావుకారి మధ్య సంభాషణ విందాం.
నమస్తే షావుకారి.
నమస్తే రాజు. ఏం చేస్తున్నావు పొలంలో? అసలు ఇటు వస్తనే లేవుగా.
ఏం లేదు షావుకారి, మొన్న మీ దగ్గర మొక్కజొన్న విత్తనాలు తీసుకెళ్లినా కదా, అవే వేసా. ఇంకేం పని లేదు.
ఈయన ఎవరు రాజు?
మా బావ షావుకారి.
నమస్తే షావుకారి.
అవునా? నమస్తే నమస్తే.
అవును షావుకారి, మా బావ జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న వేస్తాడంట. మంచి విత్తనాలు కావాలి, నేను ఇక్కడికి తీసుకొచ్చిన దానికోసమే.
గట్లనా? సరే, ఇగో ఈ విత్తనాలు తీసుకుపోండి, మంచి పంట వస్తుంది. ఆయన ఎన్ని ఎకరాలు వేస్తుర్రు?
2 ఎకరాలు సైటు.
అయితే 16 కిలోలు పడతాయి, నువ్వు 3 బస్తాలే తీసుకో.
ఆ, ఇవ్వండి సైటు.
ఈ విధంగా రాజు శేఖర్ కలిసి విత్తనాలు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తారు.
సరే బావా, నువ్వు ఇంటికి పో, నాకు కొంచెం పనుంది.
సరేరా, వెళ్ళు, నేను కూడా పోతీగా.
శేఖర్ విత్తనాలు తీసుకుని నేరుగా పొలానికి వెళ్ళాడు.
ఏమే, ఏం చేస్తున్నావు అక్కడ?
ఆవుకు గడ్డి వేస్తున్నా అయ్యా. మీరు పోయిన పని అయిందా?
ఆ, అయ్యిందే. బ్యాంకులో పైసలు తీసుకుని సేడ్ దగ్గర పోయి విత్తనాలు కొనుకొచ్చిన. సరేనే, నేను విత్తనాలు తీసుకుని పోతున్నా, నువ్వురా.
గట్లనే వస్తానయ్యా.
ఇలా ఇద్దరు కలిసి పొలంలో విత్తనాలు వేశారు. ఇలా ఏవోసార్ గారు చెప్పినట్టు అన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టి మంచి దిగుబడి సాధించాడు శేఖర్.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కవ్వుర్లలో ఆయుష్ మరియు ఆయుష్మాన్ భారత్ పథకం గురించి తెలుసుకుందాం. ఆయుష్ అనేది ఆయుర్వేదం, యోగా ప్రకృతి వైద్యం, యునాని సిద్ధ మరియు హోమియోపతి వంటి వైద్య విధానాల యొక్క సంక్షిప్త రూపం. ఈ వ్యవస్థలు ఖచ్చితమైన వైద్య తత్వాలపై ఆధారపడి ఉంటాయి. వ్యాధుల నివారణ, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంపై స్థిరపడిన భావనలతో ఆరోగ్యకరమైన జీవన మార్గాన్ని సూచిస్తాయి. ఆరోగ్యం, వ్యాధి చికిత్సపై ఈ అన్ని వ్యవస్థల యొక్క ప్రాథమిక విధానం సంపూర్ణమైనది. ఆయుర్వేదం. భారత ఉపఖండంలో ఆయుర్వేదం ఒక ప్రాచీన వైద్య విధానం. భారతదేశంలో ఇది 5000 సంవత్సరాలకు పూర్వం నుండే మొదలైందని చెప్పబడుతోంది. ఆయుర్వేదం అనే మాట ఆయు అంటే జీవితం మరియు వేద అంటే శాస్త్రం అనే 2 సంస్కృత పదాల సంయోగం. ఆయుర్వేదం అన్నది అక్షరాల జీవితం యొక్క శాస్త్రమని అర్థం. ఇతర వైద్య విధానాల లాగా కాకుండా ఆయుర్వేదం వ్యాధుల చికిత్స కంటే ఆరోగ్యకరమైన జీవనంపై మరింతగా దృష్టిని పెడుతుంది. ఆయుర్వేదంలోని భావన ఏమిటంటే, ఇది కోలుకొని ఉపశమనాన్ని పొందే ప్రక్రియను వ్యక్తిగతమైనదిగా చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరం 4 ప్రధాన అంశాలతో రూపొందించబడి ఉంటుంది. అవి దోషం, ధాతువు, మలం, అగ్ని. ఆయుర్వేదంలో ఈ 4 ప్రధాన అంశాలకు అత్యంత విశిష్టత ఉంది. యోగా.
యోగా అనేది మనలో అంతర్లీనంగా ఉండే శక్తిని సమతుల్యమైన పద్ధతిలో మెరుగుపరుచుకోవడానికి లేదా అభివృద్ధి చేసుకోవడానికి ఉపకరించే ఒక క్రమశిక్షణ వంటిది. కీలకమైన స్వయం అనుభూతిని సాధించుకోవటానికి ఇది ఒక మార్గాన్ని చూపిస్తుంది. సంస్కృతంలో యోగా అనే మాటకు అర్థం అక్షరాల యోగ్య అని. అందుచేత యోగా అనే మాటను మన అంతరాత్మను విశ్వాత్మతో ఐక్యం చేసే మార్గమని చెప్పవచ్చు. మహర్షి పతంజలి చెప్పిన దాని ప్రకారం యోగా అనేది మనసులో సంభవిస్తూ ఉంటే సవరణలను మార్పులను అనగదొక్కి పెట్టేది. మానవ స్మృతిని చేతనావస్థను మెరుగుపరుచుకోవటానికి అభివృద్ధి చేసుకోవటానికి యోగా పరిణాత్మకమైన ప్రక్రియ వంటిది. యోగా అనేది ఒక మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే చైతన్య వ్యవస్థ వంటిది. యోగాలో అన్ని మార్గాలు కూడా అంటే జపం, కర్మ, భక్తి మొదలైనవి నొప్పుల నుండి కలుగుతూ ఉండే బాధలను దూరం చేస్తూ వాటిని నయం చేయటానికి అవకాశం కలిగి ఉన్నవే. ప్రకృతి వైద్యం. ప్రకృతి వైద్యం అనేది మానవుడు సామరస్యంగా ప్రకృతి యొక్క నిర్మాణాత్మక సూత్రాలతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దశలలో అతని జీవితంలో రూపొందించుకునే ఒక విధానం. ఇది ఆరోగ్యాన్ని పెంపొందించే, వ్యాధులను నివారించే, చికిత్స చేసి స్వస్థత కలిగించే, అలాగే శక్తిని, ఆరోగ్యాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురాగలిగే గొప్ప అవకాశాలను కలిగి ఉంటుంది. బ్రిటిష్ ప్రకృతి వైద్య సంఘం యొక్క ప్రణాళిక ప్రకటన ప్రకారం ప్రకృతి వైద్యం అనేది శరీరంలో అంతర్లీనంగా ఉండే స్వస్థతను కలిగించే ఒక శక్తి యొక్క ఉనికిని గుర్తించి చేసే చికిత్సా విధానం. అందుచేత ఈ వ్యాధిని కలిగించే కారణాలను అంటే ఉపయోగించి మరియు విషపూరితమైన పదార్థాలను తొలగించటానికి, మానవ శరీరం నుండి విసర్జించి వేసే వ్యాధులను నయం చేయడానికి మానవ వ్యవస్థకు సహకరిస్తుంది. ప్రకృతి వైద్యం యొక్క విశిష్ట అంశాలు. అన్ని వ్యాధులు వాటి కారణాలు మరియు చికిత్సలు ఒకటే. బలమైన దెబ్బలు, గాయాలకు, పర్యావరణ పరిస్థితులకు తప్ప అన్ని వ్యాధులకు కారణం ఒకటే. అది శరీరంలో అనారోగ్యకరమైన పదార్థాలు పేరుకుపోయి ఉండటమే. వ్యాధులన్నింటికీ చేసే చికిత్స శరీరంలో నుండి పేరుకుపోయిన పదార్థాలను తొలగించి వేయడమే. బాక్టీరియా మరియు వైరస్ వాటికి పెరగడానికి అనువైన అనారోగ్యకరమైన పదార్థాలు పేరుకుపోయిన వాతావరణం శరీరంలోనే ఏర్పడిన తరువాత అవి శరీరంలో ప్రవేశించి అక్కడే జీవిస్తూ ఉంటాయి. అందుచేత వ్యాధులకు మూల కారణం శరీరంలో అనారోగ్యకరమైన పదార్థాలు పేరుకుపోవడం. అటు తర్వాత రెండవ కారణం బాక్టీరియా. ప్రకృతి చికిత్సలు నయం చేయబడేది కేవలం వ్యాధి ఒకటే కాదు. వ్యాధికి గురైన రోగి యొక్క మొత్తం శరీరం అంతా చికిత్సను పొంది తిరిగి యథాస్థితికి పునరుద్ధరించబడుతుంది. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉండే రోగులు కూడా ప్రకృతి వైద్యంలో తూలనాత్మకంగా తక్కువ సమయంలో విజయవంతంగా నయం చేయబడతారు. ప్రకృతి వైద్యంలో అనగారి ఉన్న వైద్యాలు కూడా బయటకు తేబడి శాశ్వతంగా తొలగింపబడతాయి. ప్రకృతి వైద్యం శారీరక, మానసిక, సాంఘిక మరియు ఆధ్యాత్మికమైన అన్ని అంశాలలోనూ ఒకే సమయంలో చికిత్స చేస్తుంది. ప్రకృతి వైద్యం శరీరం మొత్తం అంతటికీ చికిత్స చేస్తుంది. ప్రకృతి వైద్యం ప్రకారం ఆహారం మాత్రమే మందు, బయట ఔషధాలేవి వాడబడవు. ఎవరి ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం వారు ప్రార్థన చేయడం అనేది చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం. తరువాతది యునాని. భారతదేశంలో యునాని వైద్య విధానానికి ఒక ఆకర్షణీయమైన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇంచుమించు 11వ శతాబ్ద కాలంలో అరబ్బులు, పర్షియన్లచే ఇది భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ రోజు యునాని విధానంలో వైద్యాన్ని అనుసరించడానికి సంబంధించినంత వరకు ప్రపంచ అగ్రగామి దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది. అతిపెద్ద సంఖ్యలో యునాని భారతదేశం యొక్క విద్య, పరిశోధన మరియు ఆరోగ్య పరిరక్షణ సంస్థలను కలిగి ఉంది. యునాని వైద్య విధానం దానికి పేరుకు తగ్గట్టుగానే గ్రీస్ లో పుట్టింది. ఈ యునాని వైద్య విధానం హిప్పోక్రేట్స్ చే పునాది వేయబడింది. చాలా వరకు గ్రీకు వైద్య శాస్త్రాన్ని జాగ్రత్త పరిచి అరబ్బీ భాషలోకి కేవలం దీనిని అనువాదించడమే కాకుండా అరబ్బులు ఆనాటి వైద్యాన్ని వారి వంతు కృషితో వృద్ధి చేసి సుసంపన్నం చేసి తీసుకోవడం జరిగింది. తద్వారా ఈ వైద్య విధానం యొక్క ప్రస్తుత రూపం అరబ్బులకే చెందుతుంది. ఈ ప్రక్రియలో వారు భౌతిక, రసాయనిక, వృక్ష శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రం, ధర్మశాస్త్రం, రోగ లక్షణ శాస్త్రం మరియు శస్త్రచికిత్స శాస్త్రాలను విస్తృత స్థాయిలో వినియోగించుకున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇతర వైద్య విధానాలతో పాటుగా ఈ యునాని వైద్య విధానం కూడా కేంద్ర ప్రభుత్వం మరియు దాని ప్రజానీకం యొక్క ప్రాపకం పోషణతో కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంది. సిద్ధ. భారతదేశ వైద్య విధానాలలో సిద్ధ అనేది ఒక అతి పురాతనమైన విధానం. సిద్ధ అనే మాటకు అర్థం సాధించడం. సిద్ధార్థులు అంటే వారు వైద్యంలో ఫలితాలను సాధించిన సాధువులు. ఈ వైద్య విధానాన్ని అభివృద్ధి చేయడానికి 18 మంది సిద్ధార్థులు కృషి చేసినట్లు చెప్పబడుతుంది. సిద్ధకు సంబంధించిన సాహిత్యం అంతా కూడా తమిళ భాషలో ఉంది. అలాగే విదేశాలలోను మరియు భారతదేశంలోను తమిళం మాట్లాడే ప్రాంతాలలో ఇది ఎక్కువగా ఆచరించబడుతుంది. ఈ సిద్ధ విధానం చాలా వరకు వైద్య శాస్త్రంలో చికిత్సా విభాగానికి చెంది ఉంటుంది. సిద్ధ యొక్క ప్రధాన అంశాలు. ఈ విధానం యొక్క సూత్రాలను, సిద్ధాంతాలను ప్రాథమికమైన మరియు ఆచరించబడే రెండు కూడా ఆయుర్వేదంతో దగ్గర సారూప్యతను కలిగి ఉంటాయి. విషపూరిత కీటకాలకు సంబంధించిన రసాయన శాస్త్రం ఒక ప్రత్యేకతగా, ఈ విధానం ప్రకారం మానవ శరీరం విశ్వానికే ఒక ప్రతిరూపం వంటిది. అలాగే వాటి పుట్టుపూర్వోత్తరాలతో నిమిత్తం లేకుండా ఆహారం, మందులు కూడా ఆయుర్వేదం మాదిరిగానే మానవ శరీరంతో సహా విశ్వంలో అన్ని వస్తువులు కూడా 5 ప్రాథమిక అంశాలతో అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశంతో కూడి ఉన్నాయని ఈ సిద్ధ విధానం కూడా నమ్ముతుంది. మానవ శరీరం తీసుకునే ఆహారం, అది వాడుతూ ఉండే మందులు అన్ని కూడా ఈ 5 అంశాలతోనే కూడి ఉన్నాయి. ఈ మందులలో మిళితమై ఉండే ఈ అంశాల నిష్పత్తిలో పరిమాణంలో తేడా ఉండవచ్చు. హోమియోపతి. భారతదేశంలో నేటికి 1.5 శతాబ్దానికి మించి హోమియోపతి విధానం అనుసరించబడుతుంది. జాతీయ వైద్య విధానాలలో ఒకటిగా గుర్తించబడి దేశ సాంప్రదాయాలతో మిళితం చేయబడిన విధానంగా ఇది పాతుకుపోయింది. అధిక సంఖ్యాక ప్రజానికానికి ఇది ఆరోగ్య సంరక్షణను కలగజేయటంలో ఒక అత్యంత ప్రధాన పాత్రను పోషిస్తుంది. అనారోగ్యంతో ఉండే వ్యక్తి యొక్క మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక మరియు శారీరక స్థాయిలను అంతర్గత సమతుల్యాన్ని ప్రోత్సహించడం ద్వారా పరిపూర్ణమైన చికిత్సా విధానంతో రుజువు కాబడినదిగా దీని ప్రతిభ సామర్థ్యం విదితమవుతాయి. హోమియోపతి గురించి కొన్ని వాస్తవాలు. హోమియోపతిలో సిద్ధాంతాలు స్థిరంగా ఉంటాయి. హోమియోపతి అనేది శాస్త్రీయత, సృజనాత్మకతల సమ్మేళనం. హోమియోపతి ఆధారపూర్వకమైన ప్రయోగాత్మకమైన ఔషధం. హోమియోపతి మందులు శరీరానికి సహజంగా ఉండే వ్యాధి నిర్మూలన శక్తిని ఉద్దీపన చేస్తాయి. శరీరానికి ఉన్న వ్యాధి నిర్మూలన శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. ఈ వైద్యంలో అప్పుడు బాధిస్తున్న వ్యాధిని నిర్మూలించడమే కాక దేహం అంతటిని చైతన్యవంతంగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ మందులతో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. పైగా వీటిని ఎన్ని రోజులుగా వాడినా ఎప్పుడైనా మానేయవచ్చు. దేహానికి ఒకసారి అలవాటు చేస్తే ఇక తప్పనిసరిగా కొనసాగించాలనే పరిస్థితి ఉండదు. కొన్ని ఇతర మందులు వ్యాధిని తగ్గించాక దేహంలో వ్యర్థాలను మిగులుస్తుంటాయి. వాటిని బయటకు పంపడం మరో ప్రక్రియ. హోమియో మందులతో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి ఏ విధమైన వ్యర్థాలను దేహంలో వదలవు. ఆయుష్మాన్ భారత్ పథకం. ఆయుష్మాన్ భారత్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. దేశంలో 10 కోట్లకు పైగా కుటుంబాలు లబ్ధి పొందుతాయని అంచనా. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖండ్ లో లాంఛనంగా ప్రారంభించారు. పేదలకు ఆసుపత్రి ఖర్చులు పెనుభారమవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుందో తెలుసుకుందాం. సామాజిక, ఆర్థిక, కుల, జనగణన లెక్కల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారి వివరాలన్నీ ఆన్లైన్ లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో D1, D2, D3, D4, D5, D7 కేటగిరీలను ఎంపిక చేశారు. పట్టణ ప్రాంతాల్లో మాత్రం 11 వృత్తుల ఆధారంగా లబ్ధిదారులను నిర్ణయించారు. పలు రాష్ట్రాల్లోని రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన లబ్ధిదారుల్ని ఈ పథకంలో విలీనం చేస్తారు. కుటుంబ సభ్యుల సంఖ్య, వయస్సు విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. అర్హులో కాదో ఎలా తెలుసుకోవాలి? ఈ పథకం కోసం మీ వ్యక్తిగత వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, ఎలక్షన్ ఐడి కార్డ్, రేషన్ కార్డులో ఏదో ఒక ప్రూఫ్ ఉంటే చాలు. ఈ పథకానికి ఆధార్ కార్డ్ తప్పనిసరేమీ కాదు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ ని రూపొందించింది. అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. mera.pmj.gov.in వెబ్సైట్ లో లబ్ధిదారుల జాబితా తెలుసుకోవచ్చు. వెబ్సైట్ లోకి వెళ్ళగానే ఐఎమ్ ఎలిజిబుల్ పోర్టల్ కనిపిస్తుంది. అందులో మొబైల్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి. మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. తర్వాత రాష్ట్రాన్ని ఎంపిక చేసి రేషన్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్ పేరుతో సెర్చ్ చేయవచ్చు. ఒకవేళ మీరు లబ్ధిదారులై ఉంటే అక్కడి వివరాలు తెలుస్తాయి. 2018 April 30 వివరాలు సేకరించినప్పుడు మీరు ఫోన్ నంబర్ ఇచ్చినట్లయితే ఆ నంబర్ తోనే సెర్చ్ చేయవచ్చు. అప్పటికీ వివరాలు రాకపోతే SECC పేరు ద్వారా సెర్చ్ చేయవచ్చు. అయినా మీ పేరు వెబ్సైట్ లో కనిపించకపోతే ఆయుష్మాన్ మిత్రను కలిసి తెలుసుకోవచ్చు. హెల్ప్ లైన్ నంబర్ 1455555 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబర్ ను వెరిఫై చేసి KYC వివరాలు ఆన్లైన్ లో పూర్తి చేయాలి. ఎలాంటి సేవలు లభిస్తాయి? ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో ఉన్న వాళ్ళు ఆసుపత్రిలో చేరితే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందవచ్చు. ఈ పథకం కింద బైపాస్ సర్జరీ, స్టెంట్, మోకాళ్ల మార్పిడి లాంటి 1,354 ప్యాకేజీల వైద్య సేవలు అందుతాయి. ఒప్పందం కుదుర్చుకున్న ప్రతి ఆసుపత్రిలో పేషెంట్లకు సేవలు అందించేందుకు ఆయుష్మాన్ మిత్ర ఉంటారు. ఆయుష్మాన్ మిత్రను కలిసి ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించిన సేవల గురించి తెలుసుకోవచ్చు. ఆయుష్మాన్ మిత్ర మీ దగ్గరున్న పత్రాలు చూసి మీకు ఏ వైద్య సేవలు అందుతాయో వివరిస్తారు. విన్నారు కదా శ్రోతలు, ఆయుష్ మరియు ఆయుష్మాన్ భారత్ పథకం గురించి. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గతవారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న, ఏ జీవన ఎరువు చెరుకులో కాండం తొలుచు పురుగును నివారిస్తుంది? ఆప్షన్ ఏ మెటారైజియం, ఆప్షన్ బి వర్టిసీలియం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ మెటారైజియం. గతవారం రెండో ప్రశ్న, రసం పీల్చు పురుగులను నియంత్రించే జీవన ఎరువు ఏమిటి? ఆప్షన్ ఏ బవేరియా, ఆప్షన్ బి వర్టిసీలియం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ బవేరియా. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ప్రభు, మహబూబ్ నగర్, రేణుశ్రీ, బొంతపల్లి, మాధవి, బొంతపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామ్మూర్తి, విజయనగర్ కాలనీ, సాకేత్, కరీంనగర్. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట్, రాకేష్ గూడ, వరంగల్ రూరల్, సత్యనారాయణ, సూర్యాపేట్. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, ఏ సమయంలో జీరో టిల్లేజ్ పద్ధతి మొక్కజొన్నలో విత్తనాలు విత్తుకోవాలి? ఆప్షన్ ఏ నవంబర్ నుంచి జనవరి మధ్యలో, ఆప్షన్ బి జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో. ప్రశ్న మరొకసారి, ఏ సమయంలో జీరో టిల్లేజ్ పద్ధతి మొక్కజొన్నలో విత్తనాలు విత్తుకోవాలి? ఆప్షన్ ఏ నవంబర్ నుంచి జనవరి మధ్యలో, ఆప్షన్ బి జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో. ఈ వారం రెండవ ప్రశ్న, జీరో టిల్లేజ్ మొక్కజొన్న పద్ధతిలో ఎకరాకు విత్తన మోతాదు ఎంత? ఆప్షన్ ఏ 5 కిలోలు, ఆప్షన్ బి 8 కిలోలు. ప్రశ్న మరొకసారి, జీరో టిల్లేజ్ మొక్కజొన్న పద్ధతిలో ఎకరాకు విత్తన మోతాదు ఎంత? ఆప్షన్ ఏ 5 కిలోలు, ఆప్షన్ బి 8 కిలోలు. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.